Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha, Akhanda Mandala Karam, Vyaptam Yena Characharam, Yat Padam Darshitam Yena, Tasmai Shri Gurave Namaha. Aryatu Varada Devi, Akshare Brahma Vadini, Gayatrim Chandatam Mata, Brahmayo Nirnamostute, Om Bhurbhuvah Svaha, Tat Savitur Varenyam, Bhargo Devasya Dhimahi, Dhiyo Yona Prachodayat, Om Bhurbhuvah Svaha, Tat Savitur Varenyam, Bhargo Devasya Dhimahi, Dhiyo Yona Prachodayat, Om Bhurbhuvah Svaha, Tat Savitur Varenyam, Bhargo Devasya Dhimahi, Dhiyo Yona Prachodayat. Nina Gayatri Yoka Deva Mata Vishwa Mata Veda Mata Swarupam Telusukunnam Manam Kani Chala Mandi Manasulo Undeyatuvanti Sandeham Kani Chala Mandiki Vachetuvanti Apoha Enti Ante Mari Bhaktuliki Valaki భగవంతుడు పలికినట్టు మనకిందుకు పలకటం లేదు. ఆ రామనామే మనము చేస్తున్నాం, ఆ రామనామే వాల్మీకి చేశాడు. ఆ రామనామే మనము చేస్తున్నాం, ఆ రామనామే త్యాగరాజు చేశాడు, రామదాస్ చేశాడు. ఆ రామనామం వాళ్ళకి పలికింది. పలకటమే కాకుండా కొన్ని యుగాల కిందట పలికిన వాళ్ళ వ్యక్తుల గురించి మనం ఈనాటికి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. మరి మనం చేస్తూ ఉంటే ఆ ఫలితాలు మనకి ఎందుకు రావటం లేదు? ఎందుకు మనకి భగవంతుడు తన మీద కృప చూపించటం లేదు? పతిత పావనుడు అంటాం, భక్తవత్సలుడు అంటాం, దయాసాగరుడు అంటాం మనం. ఇన్ని రకాలుగా భగవంతుడిని మనం పిలుస్తూ నిజంగా మనకి బాధ ఉన్నప్పుడు పిలిచినప్పుడు ఆర్తితోనే పిలుస్తాం అతన్ని. చాలా దయతో బాధతో, నువ్వు తప్ప నాకు ఇంకొక గతి లేదు అనే బాధతోనే పిలుస్తాం మనం కూడా భగవంతుడిని. కానీ పుస్తకాలలో చెప్పినట్టు కానీ, వేదాలలో చెప్పినట్టు కానీ, మహాత్ములు చెప్పినట్టు కానీ మనకు ఫలితాలు రావటం లేదు. దానికి కారణం ఏమిటి అంటే, చాలా సులభమైనటువంటి విషయాన్ని మనం చాలా కష్టతరం చేసుకోవటం, చాలా సులభం అసలు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి తమాషా చూడండి, మనకి ఏది చాలా ఎక్కువ అవసరమో అది అంత తక్కువ ధరికి లభిస్తుంది. మీకు గాలి పీల్చకుండా మనం ఒక నిమిషం కంటే ఎక్కువ సేపు బతకలేము. గాలి లేని ప్రస్తుతానికి ట్యాక్స్ లేదు. కావలసినంత ఉంది గాలి, సమృద్ధిగా ఉంది. మనం ఎప్పుడు భయపడం లేదు. లేస్తే గాలి ఉంటుందో ఉండదు, మనం గాలి పీల్చుకోవడానికి ఎక్కడైనా పెట్టిలో తాళం వేసేసుకోవాలేమో గాలిని అని ఎప్పుడు అనుకోలేదు మనం. కానీ అది జీవించడానికి అసలు ముఖ్యమైనది గాలి. ఊపిరి శ్వాస లేకపోతే మనం బతకలేము. కానీ దానికి మీరు ఇచ్చే ఖరీదు ఎంత, డబ్బు ఎంత ఇస్తున్నారు మీరు గాలికి? గాలి దేవుడికి కానీ మిగతా వాళ్ళకి కానీ, గాలిని కూడా వాయుదేవుడు అని కదా పిలుస్తాం మనం. ఆ వాయువు అనేటటువంటి ఆ భగవత్ స్వరూపానికి మనం ఇచ్చేటటువంటి ట్యాక్స్ ఏం లేదు, ఫ్రీగానే దొరుకుతుంది. దాని తర్వాత మనకి చాలా అవసరమైనటువంటిది నీరు. కొన్ని చోట్ల హైదరాబాద్ అలాంటి ఊళ్ళల్లో తప్ప సాధారణంగా నది ఒడ్డున అక్కడ ఉన్నవాళ్ళ దాంట్లో మనం ఏం ధర కట్టక్కర్లేదు. దానికి ఉచితంగానే దొరుకుతుంది నీళ్లు బావిలో కానీ ఎక్కడ కానీ. మనకేదో ప్రొటెక్టెడ్ వాటర్ కావాలి, మున్సిపాలిటీ వాటర్ కావాలి అని అనుకుంటే తప్ప నీటి కూడా మనమే ఇవ్వక్కర్లేదు. ఇంకా అక్కడి నుంచి మనం డబ్బులు కట్టడం మొదలెడతాం. ఎందుకు పనికిరాని బంగారం, ఎందుకు అవసరం లేని వజ్రాలు, వాటి ఖరీదు చూసుకుంటే లక్షలను కోట్లను ఉంటుంది. అంటే ప్రకృతిలో మనం నేర్చుకున్నది, ప్రకృతి మనకి చెప్పేటటువంటి పాఠాలు ఏమిటి అంటే, మీకు నిజంగా ఏది చాలా అవసరమో అది మీకు ఉచితంగానే లభిస్తుంది. మీరు దానికోసమే ప్రయత్నించక్కర్లేదు. మీరు దానికి వెల కట్టడం ఎప్పుడైతే మొదలెడతారో అప్పుడు దాని విలువ తగ్గుతుంది. భగవంతుడి దృష్టిలో, ప్రకృతి దృష్టిలో మనం ఏదైతే చాలా ఖరీదైంది అనుకుంటాం, వజ్రం కానీ బంగారం కానీ వెండి కానీ ఈ మిగతావన్నీ కూడా, ఇవంతా కూడా మట్టిలో పడి ఉంటాయి. ఈ వజ్రాలు మట్టిలోనే పడి ఉంటాయి, ఈ బంగారం మట్టిలోనే పడి ఉంటుంది కదా. అంచేత మనం ఏం చేద్దామంటే ఒకసారి కళ్ళు మూసుకుని యుగ సంధి పురస్కరణ చేద్దాం. మనం ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవిత తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేస్తున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుతున్నది. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేస్తున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేస్తున్నాను. అది మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుతున్నది. అంచేత ఈ గాయత్రి మంత్రంలో కూడా ఆ భగవంతుడి యొక్క శక్తి మీకు కావాలి అంటే చాలా ఉచితంగానే మీకు లభిస్తుంది. ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఇక్కడే ఉన్నాయి, పడుతున్నాయి ఇక్కడ సూర్యుడి యొక్క కిరణాలు. మీరు దానికోసమే అక్కడికి వెళ్ళక్కర్లే. గాయత్రి మాత ఎప్పుడో ఆకాశంగా ఉంది, ఆ ప్రజలు ఉంది, ఆ పాట గాయత్రి మాత్రం కదిలించేస్తుందని అనుకోకర్లేదు. ఆ గాయత్రి మాత్రం ఫోటో మాత్రమే అది. కానీ అసలైన గాయత్రి మంత్రంలో ఇప్పుడు మనం ఏమవుతున్నాం, ఆ శ్రేష్టమైన సవితా తేజస్సు, దానికి మీరు ఏం కష్టపడాలి, ఆ సవితా తేజస్సును తెచ్చుకోవడానికి ఇక్కడే ఉంది. ఇదిగోకి నా చేతి మీద పడుతుంది ఆ సవితా తేజస్సు. కానీ ఏం చేయాలి ఆ సవితా తేజస్సును, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటట్టు దివ్యమైనటువంటి దాన్ని మీరు ధారణ చేసుకోవాలి, మీరు ఉపయోగించుకోవాలి. దాన్ని అగ్గిపెట్టి ఉంది, గ్యాస్ స్టవ్ ఉంది, అంతా ఉంది, కానీ మీరు వెలిగించుకోరు, అన్నం ఉడికిపోవాలంటారు. ఎలా ఉంటుందని ఇంకొక ఆ గాయత్రి మంత్రం యొక్క శక్తిని మీకు ఉంది అమ్మా, దాంతో మనకి ఏమైంది అది కూడా పుట్టుకోవడం తప్పుడే, కానీ అది పడేస్తుంది తీసుకోవాలంటే అది అది పడిపోయిన ప్రమాదం లేదు, నింపు మీద పడుతున్నది. దీపం కాస్త బయటకు మనం పెడితే అది పడేసిన పర్వాలేదు, ఫోటోలు లేదు కదా గాయత్రి దేవి, ఇక్కడ ఉంది ఇది ఈ సూర్యుడు యొక్క కిరణాలు మన మీద పడుతున్నాయే అది గాయత్రి దేవి. అక్కడే ఉంది, అక్కడ రఘు బొమ్మ ఉంది అంతే. అంచేత అది మీరు అర్థం చేసుకున్నప్పుడు దాని మీద మీరు అంత కంగారు పడాలి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మామూలు గాయత్రి ముక్క ఎంతో అంతే అది. కానీ ఈ సూర్యుడి యొక్క కిరణాలను మీరు ఎలా ధారణ చేసుకోవాలో అందులో రాసి ఉంది ఆ బొమ్మలు. పూర్వకాలంలో ఏంటంటే రాజులు
దీపం దీపం లోపల పెట్టేస్తాం, దేవుడి కళ్ళు
పెట్టేస్తాం, దేవుడి దగ్గర మీ ఇష్టం అనుభవం తీసి నాకు ఇష్టం ఆమె సరే. పిల్లల గురించి చూసి బాధపడతారు మీరు. కాలేజీలో మేము పాఠం చెప్తుంటాం పక్క పక్క క్లాసులో, ఆ క్లాస్లో చెప్తున్నది ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది, ఆ క్లాస్లో చెప్తున్నది ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. కానీ నేను ఒకటే అక్కడ పాఠాలు అక్కడ వింటూనే ఉంటారు, ఇక్కడ పాఠాలు ఇక్కడ వింటూనే ఉంటారు. ఎందుకంటే మనసు వెళ్ళని పెట్టండి పాఠం ఇదేదో అనుకుంటున్నారు, కానీ ఇంతకంటే పెద్ద పాఠం నేను నేర్చుకోలేదు అసలు ప్రాక్టికల్. అది పిల్లలు పక్షులు ఆలోచిస్తుంటే మీరు ఏం చేయగలుగుతున్నారు ఆపండి, ఏదో క్వీ 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 అంటున్నది కదా, ఏం చేస్తాం దాని మీద మనసు పెట్టండి అంటే మీరు చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ వాళ్ళు ప్రమాదకరమైన పని చేస్తే మాత్రం ఆపండి, అది పాటైతే ఈతది ఏమి అది కూడా ఒక భాగమే జీవితంలో పిల్లలందరి, అది లేకపోతే అసలు బాగుంటుంది. నేను అలర్ట్ చేస్తే మీరు బాగుంటుంది చదువుతారు, శ్రద్ధ అలర్ట్ చేయకపోతే నా భాగం చేత పిల్లల్ని అలా వదిలేసి చేత ఆ గాయత్రి శక్తి మీకు రావాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడో కనిపించిన దేవుడి కోసం మనం వెంపలాడచ్చాలి. అది గాయత్రి దేవుడి యొక్క గొప్పతనం. ఆ సూర్యుడి యొక్క సవితా తేజస్ అంటే అది అందరికీ కంటి కనిపిస్తుంది. రాముడు ఎక్కడో ద్వేతాయుధంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడో మనకి తెలియదు. ఎవడో ఒక బొమ్మ గీస్తాడు, చేతిలో ఒక ధనుష్ పెడతాడు, బాణం పెడతాడు. నిజంగా రాముడు అలా ఉన్నాడా లేదా తెలియదు. కృష్ణుడు అదే రాముడు బొమ్మకి చేతిలో మురళే పెట్టేసి తలలో ఒక నెవరపిచ్చం పెట్టేస్తే కృష్ణుడిని మారిపోతాడు. కానీ గాయత్రి దానికోసం మీరు అలా ఊహించే ఒక్కదే మీ కట్టి ముందు కనిపిస్తాడు ఆ శక్తి. కానీ ఆ శక్తిని మీరు ఉపాసన చేయటంలే, మీరు ప్రార్థన చేయటంలే మీ మనస్సు ఎక్కడికెక్కువ పెడుతున్నాయి. ఆ మనస్సుని ఏకాగ్రత చేసుకోగలిగితే, ఆ మనస్సుని చెప్పిన పాఠం మీద అర్థం చేసుకోగలిగితే అంచేత ఆ సూర్యుడి యొక్క తేజస్సును నేను ధారణ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను మాటలు, ఇంతమంది వింటున్నారు ఈ మాటలు. ఇందులో ఎంతమంది మనస్సులో నేను చెప్పినటువంటి మాటలు ముద్రింపబడతాయి అన్నది ధారణ చేయటం. అంటే ధారణ చేయటం అంటే చెప్పినది మనసులో ఉంచుకోవటం. ఇవాళ చెప్తాం రేపు మర్చిపోతాం, ఇవాళ క్లాసులో పాఠం వింటాం ఓ సంవత్సరం తర్వాత మర్చిపోతాం. చివరికి మీరు నమ్మలేను, నేను పిహెచ్డి ఏ సబ్జెక్ట్ మీద చేశానో నాకు గుర్తుంది, కానీ పిహెచ్డీలో ఏం రాశానో నాకు గుర్తులేదు. 20 ఏళ్ళు అయిపోయింది చేసి, అసలు ఆ టాపిక్ లో ఏం రాశాను, అసలు వాళ్ళు నాకు డిగ్రీ ఎందుకు ఇచ్చారు నేను మర్చిపోయాను. డిగ్రీ ఇచ్చా తెలుసు, కానీ అందులో ఏం రాసిందో చాలా మంది పిహెచ్డీ వాళ్ళకి గుర్తుండదు. అంటే ఏమైంది, అక్కడ డిగ్రీ అవుతూ ఉంది పిహెచ్డీ, కానీ ధారణ లేదు. ఆ ధారణ లేకపోవడం వల్ల మంత్రం కలిగిస్తారు. గాయత్రి మంత్రమే కాదు, అసలు ఏ మంత్రం ఫలించాలన్నా, అసలు జీవితంలో ఏ చదువు ఫలించాలన్నా. ఇదే కాదు, మా విజయవాడలో మా చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు ఘుమఘుమలు అని ఏదో వస్తుంది టీవీలో, నేను చూడలేకపోయాను ఆ ఘుమఘుమలు. ఎందుకంటే మా టైం అది నేను కాస్త ఖాళీగా ఉన్న రోజుల్లో పవర్ కట్ ఎప్పుడే ఉండేది, అంచేత ఆ ఘుమఘుమలు ఎప్పుడు నేను చూడలేదు. కానీ నేను మా చెల్లెల్ని అడిగాను, సరే మరి నువ్వు ఘుమఘుమలు ఏదో చూసావు కదా, అదేదో చేసి పెట్టాను, అప్పుడే మర్చిపోయానండి. టీవీలో ఘుమఘుమలు, టీవీలో ఘుమఘుమలు అంటే వంట చేయడం ఎలా, రకరకాల కొత్త కొత్త వంటలు నేర్పుతూ ఉంటాడు వాడు, చేసి చూపిస్తూ ఉంటాడు. చూస్తాం మనం దాన్ని, వంట చేయడం చాలా బాగా వచ్చు కూడా మనకి. కానీ ఒకసారి వాళ్ళు అక్కడ చేసి చూపించిన అది మనసులో ధారణ లేదు కనుక ఏమైంది, ఆ ఘుమఘుమలు మన ముక్కు వరకు రాలే. టీవీ సీరియల్ లోనే ఉన్నాయి, టీవీ బొమ్మల్లోనే ఉన్నాయి, గాయత్రి మంత్రం కూడా ఆ బొమ్మల్లోనే ఉంటుంది, గురువు గారి సమాధులు కూడా ఆ బొమ్మల్లోనే ఉంటాయి, మనకి ఫలితాలు రాలేదు అని ఒక ఆంక్ష గురువు గారి మీద గాయత్రి మీద పెట్టడమే కాకుండా ఇంకొక పెద్ద ఆంక్ష పెట్టారు. సూర్యుడికి చాలా కోపం మాపిదండి. గాయత్రీదేవికి కోపం వచ్చింది అంటే ఎవరి కోపం వచ్చిందనమాట, గాయత్రీదేవి వెనకాల ఉన్నటువంటి శక్తి సూర్యుడే కదా, సవితా తేజస్సును. సవిత అంటే ఆ సూర్యుడే. మనం ఎక్కడేదో ఓంభూర్భోత్సవ అనే సరిగ్గా సూర్యుడికి కోపం వచ్చేసింది, మా మీద నాకు కళ్ళకు వచ్చింది, నా కాళ్ళు నొప్పి వచ్చింది, నా పట్టి నొప్పి వచ్చింది, లేకపోతే మా ఇంట్లో అలా అయింది ఇలా అయింది అంటే మనం అసలు ఏం మాట్లాడుతున్నామో మనకి తెలియక ఏం మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఆ సూర్యుడి యొక్క సవితా తేజస్సుని ఎలా ధారణ చేయాలి అంటే ఆ మంత్రంలోనే చెప్పాడు ఎలా ధారణ చేయాలో. తత్ సవితుడు వరేణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడు. మామూలు సూర్యుడిని మనం పూజించకండి. ఎలాంటి సూర్యుడిని పూజిస్తున్నాం మనం? చాలా శ్రేష్టమైనటువంటి సూర్యుడిని పూజిస్తున్నాం. మరి చాలా శ్రేష్టమైనటువంటి సూర్యుడిని పూజిస్తూ ఉంటే మేము ఇలా ఎందుకున్నాం సార్ అన్నది ప్రశ్న చాలా మంది అడుగుతారు నన్ను. నిజమే మీరు చెప్తున్నారు గాయత్రి మంత్రం చాలా గొప్పదే, ఋషులు చెప్పేది చాలా గొప్పదే, మేము ఒప్పేసుకుంటున్నాం, మేము కాదంటే లేదు గాయత్రి మంత్రం గొప్పది అని. మరి మేము ఇక్కడ కూర్చుని యుగసంధి పురస్కారం చేస్తున్నాం మేము. ఈ యుగసంధి పురస్కారం చేయడం వల్ల బ్రహ్మాస్త్రం అన్నారు, అదేదో అన్నారు, దివ్యాస్త్రం అన్నారు, ఆగ్నేయాస్త్రం అన్నారు కదా. కానీ చివరికి ఆగ్నేయాస్త్రాలేంటో, ఈ బ్రహ్మాస్త్రాలు ఏంటో, ఈ గాయత్రి మంత్రం ఏంటో మాకేమీ అర్థం కావటం లేదు అన్నారు. కానీ నిత్య జీవితంలో దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం చాలా జాగ్రత్తగా. పిల్లవాడు దెబ్బలాడుకుంటాడు, చిన్నపిల్లలు బయట వీధిలో ఏమంటాడు వాడు, మా నాన్నతో చెప్తానంటాడు, లేకపోతే మా అమ్మతో చెప్తానంటాడు. అంటే వాడి తాహతకు మించినటువంటి పరిస్థితి ఏదైనా వస్తే ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? వాడి తల్లి దగ్గరికి కానీ, వాడి తల్లి దగ్గరికి కానీ. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు లాబరేటరీ కావచ్చు, మామూలు ఉద్యోగస్తులే కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ పిల్లలు కావచ్చు, కానీ అందరూ కామన్ గా చెప్పే పదవి ఏంటి, మేము మా తల్లిదండ్రులతో చెప్తాం, నువ్వు నన్ను కొట్టావు కదా, నీ పని మా అమ్మతోనూ నాన్నతోనూ చెప్పి పట్టిస్తాను అంటాం మనం. ఏంటక్కడ మన ధైర్యం? మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన వైపునే కొలుస్తారు. మనం తప్పు చేసినా ఉప్పు చేసినా కూడా మనని బయట వాళ్ళు ఎవరైనా కొడితే మనని రక్షించేది మన తల్లిదండ్రులు ఖచ్చితంగా రక్షిస్తారు తప్ప మళ్ళీ తిట్టరు అనే కదా ధైర్యం. మనం ఎంత అల్లరి చేసినా ఏం చేసినట్టు వాళ్ళు ఎందుకు అంత అల్లరి చేయగలుగుతున్నారు? ధైర్యం ఏంటి? మన ప్రేమ. మనం ఏమి చేసినా కూడా ఏమి అనరు, అంటలేదు కూడా, మనం అనొద్దనే కదా మనం చెప్పుకుంటున్నది. మనలాంటి మామూలు కోపతాపాలు ఉన్నటువంటి వ్యక్తే మన పిల్లల్ని ఏమి అన్నప్పుడు ఏమి చేసినా సకల జగత్తుకు చరాచర జగత్తుకు తల్లి స్థానంలో ఉండే మాతృహృదయ స్థానంలో ఉన్నటువంటి శక్తి మీ మీద ఎలాంటి దృష్టితో చేస్తుందో మీరు ఊహించుకోగలిగితే మీలో ఉన్నటువంటి అనేక అనుమానాలు పోతాయి. మరి ఫలానా పుస్తకంలో అలా రాసిందే అంటే వాడికి అనుభవం లేదన్నమాట. మనం ఏం చేస్తాం? అనుభవంలో ఉన్నవాడు ఎవడు కూడా ఆ పిచ్చి పిచ్చి మాటలు రాయడు. దేవుడి కోపం వచ్చింది, దేవుడికి అంత వస్తుంది, ఇలా వస్తుంది అని మాట ఎవడైనా రాస్తే వాడు ఎంత గొప్పవాడైనా కానీ దాని అర్థం ఏంటి అంటే వాడికి అనుభవం లేదు. అనుభవం లేని వాడి మాటలు పట్టించుకుంటే మనం ఏం చేస్తాం? రోజుకి 80,000 గాయత్రి మంత్రం చెప్పున, తన జీవితంలో 600 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసినటువంటి వ్యక్తి, ఆయన భార్య 600 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసింది, గురువు గారు మాతాజీ వాళ్ళిద్దరూ వాళ్ళ జీవిత కాలంలో ఇద్దరూ కలిపి 1200 కోట్ల గాయత్రి మంత్ర జపం చేశారు. చేసి వాళ్ళ అనుభవంతో చెప్తున్న మాటను మనం పట్టించుకోకుండా వీధిలో వెళ్తున్నవాడు ఎవడో అసలు గాయత్రి మంత్రం కూడా పూర్తిగా ఏంటో తెలియనటువంటి వ్యక్తి దాని గురించి ఏదో చెప్తే దాన్ని మనం పట్టించేసుకుని అమ్మో అంటే ఏమనుకోవాలి? మనం అనుభవజ్ఞుడు చెప్పిన మాట వినాలి కానీ కాంపౌండర్ చెప్పిన మాట వింటాను అంటే ఇది ఒకటి గుర్తుంచుకోండి. అనుభవజ్ఞుడు చెప్పేటటువంటి మాట ఏంటి అంటే గాయత్రి మంత్రాన్ని మించి సులభంగా మీకు ఫలితాలు ఇచ్చేటటువంటి ఇంకో మంత్రం ఎందుకు లేదు అంటే ఒక్క గాయత్రి మంత్ర యొక్క దేవతే మీకు కట్టి ముందు కనిపిస్తుంది, డైరెక్ట్గా ఎదుర్కొండా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు మీరు కళ్ళు తెచ్చి చూసేసరికల్లా ఎదుర్కొండా కనిపించేది ఆ సూర్యుడే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సూర్యుడిని మీరు దేవుడు అని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు తిండి పెట్టేది ఆ సూర్యుడే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే పంటలు పండాలి. పంటలు పండాలి అంటే అక్షరశక్తి ఉండాలి, ఆ సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేకుండా మేము ఉండండి చూస్తాం, పంట పండించండి. చైనీస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, క్యాపిటలిస్టులు కానీ ఏ ఇష్టం అయినా తీసుకురండి, వాళ్ళు సిద్ధాంతాలు కాగితాల మీద రాసిస్తే రాసేయచ్చు. కానీ పంట పండాలి అంటే వాళ్ళకు కూడా ఎవరి సహాయం కావాలి? ఆ సూర్యుడి యొక్క సహాయమే కావాలి. ఒక చిన్న విత్తనం సూర్యుడి యొక్క సహాయంతో మహావృక్షంగా మారగలిగితే మీరు ఆ సూర్యుడి యొక్క సహాయంతో మహావృక్షంగా ఎందుకు మారలేరు అందరూ మీరు ప్రశ్నించుకోండి చాలా జాగ్రత్తగా. విత్తనం నాటే మనం, ఎంతుంది ఆ విత్తనం? ఇంతుంది. చిన్న విత్తనం నాటుతాం మనం. ఆ చిన్న విత్తనం అటు నీరు అటు సూర్యుడి యొక్క శక్తి రెండేగా కలిసే ఒకనా, నీరు ఎక్కువైనా విత్తనం కుడిపోతుంది, ఎండ ఎక్కువైనా విత్తనం ఎండిపోతుంది, మొలకరించదు. కానీ ఈ రెండు సమపాళ్ళలో కనుక మనం వేసుకోగలిగితే మనకు ఫలితాలు రాకపోవడానికి కారణం చెప్తున్నాను. భక్తి అనేటటువంటి నీరు, ఎలా ఉపాసన చేయాలో అనేటటువంటి జ్ఞానము, దాన్ని ప్రజ్ఞ అంటాం, దాన్ని సూర్యుడు యొక్క శక్తి అంటాం. భక్తి జ్ఞానము ఇవి రెండు సమానంగా లేకపోతే, భక్తి జ్ఞానం అనేసరికల్లా మీకు ఎలా అనిపిస్తుందంటే అబ్బో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నామని. ఇంకా చిన్న విషయాల్లో మనం అంట దగ్గరికి వచ్చి చూద్దాం. భక్తి జ్ఞానము అంటే ఏంటో, నిప్పు ఉంది అక్కడ గ్యాస్ లో వెలిగించారు, మీకు భయం భక్తి రెండు కలిసి వాడతాం మనం. మీరు నిప్పు అంటే భయం లేదు, చేయి పెడతారు ఏమవుతుంది, మళ్ళీ చేయి పెట్టరు అక్కడ, అంతే కదా. అంచేత ఏం చేస్తాం మనం, చాలా భక్తిగా దాన్ని ఉపయోగించుకుంటాం. కానీ ఉపయోగించుకుంటాం, భక్తితో దండం పెట్టడం. ఏ అగ్నిదేవా, నువ్వు చాలా గొప్పవాడేట, నువ్వు వాళ్ళ ఇంట్లో వంట వండేవట, వాళ్ళ ఇంట్లో వంట వండేవట, అంచేత మా ఇంట్లో కూడా నువ్వే వంట వండే అని చెప్పి దండం పెట్టి కూర్చున్నావు అనుకోండి, ఏమవుతుంది? అది అగ్నిదేవుడు కాడు వంట ఉండాలి కదా. అంటే ఉత్తరే దండం పెడితే లాభం లేదు అక్కడ. దండంతో పాటు ఏం కావాలి మీకు, భక్తితో పాటు వంట ఎలా చేయాలో తెలియాలి. మొన్న లాస్ట్ సమ్మర్ లో అమలాపురం వెళ్ళాను నేను మా అన్నయ్య ఇంటికి. మా అన్నయ్య వదిన వాళ్ళు హరిద్వార్ వెళ్ళారు శాంతి పిండికి. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు పిల్లలు, నేనున్నా, ఇంకా నేను మైసూర్ పాక్ చేస్తానని కూర్చున్నాను. కృష్ణ దర్శన మారుతి చంద్రు వంటలు పిండి వంటలు పుస్తకం కొన్నాను. ముప్పై రూపాయల పుస్తకం ఉన్నారు, సరే కొనేయండి అన్న. ఏంటి నాది, మా వదిన అన్న వచ్చేసరికి మైసూర్ పాక్ తయారు చేసి ఉంటానని. చాలా సులభంగా అనిపించింది నాకు. ఏం చెప్పాడు అందులో, ఏముందో బాణీ పెట్టండి, బాణీలో నెయ్యి వేసేయండి, దాంట్లో శనగపిండి వేసేసి కలిపేయండి, అయిపోయింది మైసూర్ పాక్ అన్నాను. ఇంతే కదా అనుకున్నాను నేను, పెట్టాను నేను బాణి దొంగేయండి ఒకసారి, నెయ్యి అంతా వేసేయండి. ఏం లేదు అక్కడ, జ్ఞానం లేదు, అనుభవం లేదు ఎలా చేయాలో. దాన్ని సులభమే తెలుసున్న వాళ్ళు ఎడ చేతి దేశాల పారేస్తారు వాళ్ళు. అంచేత గాయత్రి మాత యొక్క శక్తి, గాయత్రి మంత్ర యొక్క శక్తి మీరు ఉపయోగించుకోవాలి అంటే ఇటు భక్తి ఇటు జ్ఞానము, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి మీకు. తర్వాత దాని మీద మీకు భక్తి ఉండాలి. భక్తి లేకపోతే అది పనిచేయదు అక్కడ. భక్తి అంటే ఉడికిపోక్కర్లే మీరు దాన్ని చూసి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియాలి. అది మంత్రంలోనే చెప్పండి. ఏ గురువు వచ్చి మన దగ్గరికి చెప్పక్కర్లే, గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం అది, ఇంకో గొప్పతనం ఎందుకు అందరూ చేయొచ్చు అని చెప్తామంటే, ఒకటి ఆ గాయత్రి మాత దేవుణ్ణి అందరూ సాక్షాత్కరింపజే, రాముణ్ణి మీరు సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే 600,000 సార్లు మంత్ర జపం చేయాలి. రామ మంత్రం, కృష్ణ మంత్రం మీరు సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే దాసాక్షరి మంత్రం 1,200,000 సార్లు జపం చేయాలి దాన్ని. అలాగే ప్రతి మంత్రానికి కూడా ఆ మంత్రం యొక్క దేవత మీ కట్టి ముందు ఉంచోవాలి అంటే మీరు చాలా జపాలు చేయాలి. కానీ గాయత్రి మంత్రాల దేవత సూర్యుడిని సాక్షాత్ చూడాలి అంటే మీరు ఏం చేయాలి, కళ్ళు తెరిస్తే చాలు. పడుకు నిద్రపోతే కనిపించడు, కానీ మీరు కళ్ళు తెరిస్తే కనిపిస్తుంది ఉన్నాడు ఆ సూర్యుడు అక్కడ. అసలు మీరు ఏ విధమైనటువంటి సాధన చేయక్కర్ లేకుండా ఒక మంత్రం యొక్క అధిదేవత ప్రత్యక్షంగా చూడాలి అంటే ఇంతకంటే గొప్ప మంత్రం ఏముంది, ఇంతకంటే సులువైన మంత్రం ఏముంది? గాయత్రి మంత్రాన్ని ఏదో అంటారు, అది ఎంత సులువు. అసలు మీరు సాధన చేయకుండా ఇదిగో ఈ మంత్రం యొక్క దేవుడు ఎవరు అక్కడ ఉన్నాడు మీరు చూసుకోండి. డైరెక్ట్ ప్రత్యక్షం జరుగుతుంటే ఇంకా గాయత్రి సాధన చేసి మీరు ప్రత్యక్షం ఎవరిని చేసుకోవాలి? నాకు చేత కావటం లేదు, గాయత్రి మంత్రాన్ని నేను కళ్ళారా చూడాలి, గాయత్రి మంత్రాన్ని దేవతను నేను చూడాలి అంటే చూడండి ఏం జరుగుతా ఉన్నాడు. ఫలితాలేవి, దేవుడు కనిపించాడు నాకు. దేవుడు కనిపించినా నాకు ఫలితాలేవి. రెండు కథలు గుర్తుంచుకోండి, ఈ రెండే తప్పులు మనం చేస్తున్నాం. ఈ రెండు తప్పులు మనం చేయకుండా ఉంటే ఈ రోజు ఈ క్షణం నుంచి గాయత్రి మంత్రం మీకు పలకటం మొదలెడుతుంది. ఎంబీబీఎస్ లో జాయిన్ అవుతాడు కుర్రాడు, ఐదేళ్లకి డాక్టర్ అవుతాడు, కరెక్టే. కానీ ఈ ఐదేళ్లలో ప్రతిరోజు ఏమవుతాడు వాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మొదటి రోజు రెండు మూడు ముందు జరుగుతాడు, ఇంకాస్త ఇంకాస్త ముందు జరుగుతాడు. అలా ఐదేళ్లు అయ్యేసరికల్లా ఏమవుతుంది, ఆ డాక్టరీ విద్య మొత్తం వాడికి వచ్చేస్తుంది కదా. అలాగే గాయత్రి మంత్రం యొక్క శక్తి మీకు తెలియాలి అంటే దాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దగ్గరికి తెచ్చుకోవాలి. ఆ దగ్గరికి తెచ్చుకోవటం ఎలా, ఆ గాయత్రి మంత్ర శక్తిని మీరు ఉపయోగించుకోవటం ఎలా అనే దానికి ఆ గాయత్రి మంత్రంలోనే విధి విధానం ఉంది. ఇంకో సమాస గాయత్రి మంత్రం, మిగతా దానికి ఒక గురువు కావాలి, వాడు చెప్పాలి నువ్వు ఇలా చేయాలి అని. కానీ గాయత్రి మంత్రంలో అలా చెప్పాలి అని ఏమీ లేదు, మంత్రంలోనే చెప్పబడింది. మనకి సంస్కృతం రాక, కానీ ఒకప్పుడు సంస్కృతం అందరికీ వచ్చేది. గాయత్రి మంత్రము, వేదాలు, ఉపనిషత్తులవి రాసినప్పుడు అసలు మామూలు వాడుక భాష సంస్కృతం అప్పుడు. అంచేత వాళ్ళు సంస్కృతంలో రాశారు వాళ్ళు. అంచేత మనం ఏం చేస్తున్నాం, గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలో పలుకుతున్నా, దాని యొక్క అర్థాన్ని యుగసంధి పునశ్చరణ అని చెప్పి తెలుగులో చెప్తున్నాం. ఋషులకు కనుక సంస్కృతం వచ్చి ఉండకపోతే తెలుగులో చెప్పుండేవాడు. రామకృష్ణ పరమహంస నేను రెండు కథలు చెప్పాలి గుర్తుంచుకోండి ఉపాసనకి. దానికంటే ముందు ఇది అర్థం చేసుకోండి, అసలు గాయత్రి మంత్రాన్ని ఎందుకు మనం అర్థం చేసుకుని ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే, వాటర్ లా అన్నాడు ఎవరు, మనకి తెలుగు తప్ప ఇంకేం రాదు. ఏం చేస్తాం, కూర్చొని వింటాం అంటే తలపై చూస్తూ ఉంటాం. నిన్న అతను కనిపించలేదు, హిందీ సొత్తుని అంటున్నాను అవసరం లేదు. అతను హిందీ మాట్లాడితే మాకెంత ఆనందం వచ్చిందో, గబగబగా మేము మాట్లాడేసుకున్నాం. మమ్మల్ని వీళ్ళందరూ తిట్టేశారు, మాకు రాని భాష మీరు మాట్లాడుకుంటున్నారు, మాకు వచ్చలేదని తప్పు హిందీ మాట్లాడలేదు. వాళ్ళతో అప్పుడు చెప్పలేదు అనుకోండి, వాళ్ళు తప్పు హిందీ మాట్లాడలేరని. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా, భాష కనుక వస్తే మీకు చాలా మాట్లాడుకోవచ్చు. భాష రాకపోతే ఎంత విలువైన వస్తువు చెప్పినా కూడా మీరు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అంతకంటే ఇంకేంటే, అంటే దాని గాయత్రి మంత్రాన్ని మీరు ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ రెండు విషయాలు మీకు తెలియటండే. గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చు అని ఎందుకు చెప్తున్నామంటే, ఏ మంత్రాన్ని సాధించుకుని మంత్రాది దేవతను మీరు ప్రత్యక్షం చేసుకోగలరో అప్పుడే మంత్రం ఫలిస్తుంది. అవునా, రామమంత్రం ఫలించాలంటే ఎవడు సాక్షాత్కరించాలి, రాముడు సాక్షాత్కరించాలి. కాళికాదేవి సాక్షాత్కరించింది రామకృష్ణపురం, కాళికాదేవి ఆయన ఫలించింది. అంతే ఏ మంత్రాది దేవత అయినా మీకు సాక్షాత్కరిస్తే తప్ప ఆ మంత్రాది దేవత పలకదు. గాయత్రి మంత్రాది దేవత సాక్షాత్కరించడానికి మీరేం చేయక్కర్లేదు. మీరు పూర్తిగా అర్థం చేసుకోండి, సాక్షాత్కరించే ఉన్నాడు ఎదురుకుండా. ప్రతిరోజు ఉదయిస్తాడు ఆ గాయత్రి మంత్రాది దేవత. మీరే అవసరపడే సాక్షాత్కరించడానికి ఉపయోగించుకోవడం నేర్చుకోండి. ఇదివరకు సాధకులు మిగతా దేవతని సాక్షాత్కరింప చేసుకున్న తర్వాత కూడా ఆ దేవతని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి టైపట్టేది. మీరు గాయత్రి మంత్రంలో ఆ దేవత సాక్షాత్కరించాడు, ఎలా ఉపయోగించుకోవాలి, దానికి మళ్ళా ఏం చేయాలి, ఒక గురువు వచ్చి చెప్పాల్సి వచ్చేది, ఇలా చేసుకో అలా చేసుకో. వివేకానంద మూర్తి మీద రామకృష్ణ పరమహంస సాధించేవాడు. దేవరియ బాబా అని చాలా గొప్ప బాబా, కాశీలో ఉన్నప్పుడు నేను ఆరు నెలలో ఆయనతో ఉండే అదృష్టం ఉంది. ఆయన అంత గొప్పవాడు కూడా తెలీదు. ఆయన ఇప్పుడు కూడా నీళ్ళల్లోనే ఉండేవాడు, నీళ్ళ బయటకు వచ్చేవాడు కాదు ఇప్పుడు కూడా. ఆయన ఇప్పుడున్నా కూడా నీటి పైన ఒక పొడవ కానీ లేకపోతే నీటి పైన నాలుగు కొంగలు వేసి ఆ కొంగల మీద కాస్త మంచిలా కట్టుకుని ఉండేవాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడు అంటే, రాజీవ్ గాంధీ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్తే ఎడంకాలు ఆయన తల మీద పెట్టాడు, కాలుతో ఆశీర్వదిస్తాడు. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన ఆ దేవరియా బాబా గాయత్రి మంత్రం గురించి చెప్తూ, అసలు గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవడం చేత కాకపోవడమే భారతదేశం యొక్క దురదృష్టం అన్నాడు. ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి గాయత్రి మంత్రాన్ని తెలుగులో చెప్పాను ఇక్కడ. ఆ చెప్పే ముందు రెండు కథలు గుర్తుంచుకోండి, తర్వాత గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. ఈ రెండు కథలు మీరు చాలా చదివిన ఉంటారు, అసలు ఇది చెప్పని ఊరుండదు. నేను ఎక్కడికెళ్ళినా ఈ రెండు కథలు చెప్తూ ఉంటాను. నేను ఒక కథ ఏంటి అంటే, ఇద్దరు స్నేహితులు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశారు. ఒకరి దగ్గర ప్రత్యక్షం అయ్యాడు విష్ణుమూర్తి, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. వాడే అడిగాడు అంటే, నాకు అక్కడ స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడు ఏం అడుగుతే దానికి రెట్టింపు నాకు చేయండి అన్నాడు. ఎక్కువే అక్కర్లేదు, రెట్టింపు చేయలేదు. సరే విష్ణుమూర్తి ఆ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వరం కోరుకో అంటే అతను అడగబోయాడు. ఏదో ఒక నిమిషం ఆగు, నీకు అక్కడ ఎదురకుండా స్నేహితుడు ఉన్నాడు శిష్యవా. అతను అన్నాడు, నువ్వు ఏమడిగితే దానికి రెట్టింపు నీ స్నేహితుడికి వెళ్ళిపోతుంది, జాగ్రత్త అన్నాడు. అంటే ఇప్పుడు 5 కోట్లు అడిగితే ఆ స్నేహితుడికి 10 కోట్లు వస్తాయి. ఇతను 20 కోట్లు అడుగుతుంటే ఆ స్నేహితుడు 40 కోట్లు వస్తాయి. వస్తే ఏమైంది, ఇద్దరు పంచుకుంటే 30-30 కోట్లు వస్తాయి కదా. అది అతని బుద్ధికి రాలే. ఏమడిగాడో తెలుసా మీకు, నాకు కన్ను పోవాలన్నాడు. ఎందుకు, నాకు కన్ను పోతే నాకు కనిపిస్తుంది ప్రపంచం, వాడికి 2 కళ్ళు పోతాయి. ఇది ఒక కథ. మనం అడిగేటప్పుడు భగవంతుడిని ఏం అడగాలో తెలియక వచ్చేటటువంటి గొడవ. నాకు ఒక కన్ను పోవాలి అనుకుంటే మొదలు వాడు 50 కోట్లు అడుగుంటే ఏమై ఉండేది, వీడికి 50 కోట్లు వచ్చి ఉండేవి, వాడి స్నేహితుడికి 100 కోట్లు వచ్చి ఉండేవి అంతే కదా. మహా అవుతే వాడిద్దరు బేటం అడుగుని కాంట్రాక్ట్ చేసుకుని ఉంటే పొందిన మనిద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకున్నాం అనుకుంటే సరిపోయేది. సహకారం, పరస్పరం ఒకళ్ళనొకళ్ళ మీద ఆధారపడి కలిసి మెలిసి ఉండలేకపోవటమే ఈనాడు మన దురదృష్టం. మనబోడు కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు, సీఏ చదువుతున్నాడు కదా. రామకృష్ణ పాపం చాలా బాగా చదువుతాడు ఈ అబ్బాయి. 6 మార్కులతో పోయింది సీఏ అన్నాడు. సీఏ పరీక్షలు ఎలా ఉంటాయంటే మామూలు మన పరీక్షల్లో ఉండవు, అందులో అన్నిట్లోనూ మార్కులు రావాలి, మళ్ళీ టోటల్లో కూడా మార్కులు కలవాలి. 6 మార్కులతో పోయింది, అన్నిట్లోనూ పాస్ అయిన వాడు. అయ్యో పాపం అన్నాడు, ఏం పర్వాలేదు అన్నాడు. నేను ఆశ్చర్యపోయిన అదే పాపం 6 మార్కులతో పోయింది సీఏ పరీక్ష, చాలా కష్టమైన పరీక్ష, ఏం పర్వాలేదు. అతను ఇంకో స్నేహితుడు ఉన్నాడు, వాడికి 3 మార్కులతో పరీక్ష పోయింది అన్నాడు. ఇందాక చెప్పిన కళ్ళు 2 కళ్ళు కదే, పోవటం ఇద్దరి క్షణమే. కానీ నాకు రాలేదు అనే బాధ వీడికి లేదు. ఏంటి వీడి బాధ, ఇంకోటి కూడా రాలేదు. ముందు ఆ మానసిక స్థితి మనం పోగొట్టుకోకపోతే గాయత్రి మంత్రమే కాదు, ఏ మంత్రము ఫలించదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరస్పర సహకారం, ప్రకృతిలో అన్ని ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి, మనుషులే సహకరించుకోరు. ఇది ఒక కథ. 2వ కథ, మన శ్రీశైలంలో శివరాత్రి నాడు చాలా మంది భక్తులు వెళ్తున్నారు శ్రీశైలానికి వెళ్ళి మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి దర్శనం చేసుకుని. మాస్టర్ ఎన్నిందని నేను కొన్ని నిమిషాలు ముగించేస్తాను. భ్రమరాంబికాదేవి దర్శనం చేసుకుని శ్రీశైల శిఖరం చూసి ఒక శ్లోకం చదువుతున్నారు. ఇద్దరు తెలుసుగా మీకు అందరికీ ఆ శ్లోకం ఏంటి, మీరు శ్రీశైలం చాలా మంది వెళ్లే ఉంటారు. శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ విద్యతే. శ్రీశైల శిఖరాన్ని ఎవరైనా చూస్తే వాడి పాపాలన్నీ పోతాయి. ఇంకేత మన భారతీయ సంస్కృతిలో మన ఉద్దేశం ఏంటి అంటే మనిషి జన్మ ఎందుకు ఎత్తుతాం అంటే పూర్వజన్మలు ఏదో పాపం చేసి ఉంటాం, అంచేత ముక్తి చెందాలి, మనకి బాధలబంది అది ఏమి ఉండకూడదు, అంచేత పునర్జన్మ ఉండదు శ్రీశైల శిఖరం కనుక చూస్తే అని అర్థం చెప్పుకుని కోట్లాది కోట్ల మంది శివరాత్రి నాడు వెళ్తున్నారట. ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ఎలక్షన్ అవి ఎలా జరుగుతున్నారో చూస్తామని ఆ ఎలక్షన్ లో ఎవరైతే నుంచుంటారో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అలాగే శివపార్వతులకు కూడా కైలాసం వదిలి మా భక్తులందరూ ఎలా తిరుగుతున్నారో కొండ పైన చూద్దాం అని ముచ్చటేసిందిట. కైలాసం వదిలేసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి శ్రీశైలం దగ్గరికి వచ్చి నుంచుని చూస్తున్నారట ఆకాశంలో భక్తులు పైకి ఎక్కి కిందకి దిగి రావడం. అంటే పార్వతీదేవి అందిట శివుడితో, చూశారా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత భక్తులు, శివరాత్రి నాడు కాశీలో ఎంతమంది భక్తులు రారు, శివరాత్రి నాడు శ్రీశైలంలో ఇంతమంది భక్తులు వచ్చారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మహాభక్తులు. వీళ్ళందరూ కూడా ఇచ్చే వీళ్ళందరూ కూడా శిఖరాన్ని చూస్తున్నారు, వీళ్ళందరికీ కూడా ఇంకా పునర్జన్మ ఉండదు కదా అని చాలా ఆనందపడిపోయింది పార్వతీదేవి. శివుడు అన్నట్టు నువ్వు అలాగే అనుకుంటున్నావు, వీళ్ళకి ఎవరికి ముక్తి రాదు అన్నట్టు ఆయన కొన్ని మండిపోయింది. శాస్త్రాలలో వ్యాసుడు అంతటి వాడు రాశాడు స్కంద పురాణంలో. వ్యాసుడు కంటే మీకేమైనా ఎక్కువ తెలుసా, శ్మశానంలో ఇంత బూడిద రాసి కూర్చుంటారు, మీరు పుస్తకాలు చదివారా ఏమైనా చదివారా. వ్యాసుడు అయితే వేదాలు రాశాడు, ఇది రాశాడు అది రాశాడు, అంత మహాశాస్త్రజ్ఞుడు రాశాడు. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని అంటే సరే చూద్దాం ఎందుకున్నదో ఎలా ఉండదో అని చెప్పి ఏం చేసేట ఒక ముసలి దంపతులు వేషం వేసుకున్నారు. ఒక ఊబి తయారు చేసేట అక్కడ శ్రీశైలం కొండ కిందన తన ఆ ఊపిలో కూరుకుపోతున్నట్టు ఉన్నాడు. శివుడు అలా మునిపోయి మెడ వరకు వచ్చింది ఊపి. పార్వతీదేవేమో ఒక భార్య అక్కడ పక్కన నుంచుని వెళ్తూ పోతున్న వాళ్ళందరినీ కూడా అడుగుతుంది, నా ముగ్గుని రక్షించండి, మునిగిపోతున్నాడు, అందులో ఊపిలో కూరుకుపోతున్నాడు. సరే దానికి ఏముందమ్మా, తప్పనిసరిగా రక్షిస్తామని అందరూ ఇలా చెయ్యి అందించబోతుంటే ఆదేశండి, మీలో ఎవరైనా ఏ చిన్న పాపం అయినా చేసి ఉంటే మీరు చచ్చిపోతారు, ఆయన చచ్చిపోతాడు, దయచేసి అని చేస్తారు, నా మొగుడిని మీరు చంపకండి. మీరు అమ్మో మేము అప్పుడేమో ఆ చిన్న పాపం చేసాం, అప్పుడేదో పాపం చేసాం, పాపం చేయని వాడు అవంతా గుర్తు తెచ్చుకుని ఎవడు శివుడిని రక్షించలేట, ఎవరు దాని మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక పరమ కిరాతకుడు ఒకడు శ్రీశైలం వచ్చేట, వాడికి తెలియదు అది శ్రీశైలం అని, పోలీసుల నుంచి తప్పించుకుంటూ అక్కడికి వచ్చాడు, అడిగి ఉంటుంది కదా అని, అందరూ కొండెక్కుతున్నారు కదా అని వీడు కొండెక్కాడు. వాడికి తెలియదు అది శ్రీశైలం అని, మల్లికార్జున స్వామి ఉంటాడని ఏమీ తెలియదు వాడికి. అక్కడ వాడు అందరూ అలా శిఖరం చూస్తుంటే వీడు చూశాక వాడికి అక్కడ శిఖరం కనిపించిందో లేదో తెలియదు. నేను కూడా అక్కడికి ఎక్కి శిఖరం కనిపిస్తుందేమో అని చూశాను, నాకేం శిఖరాలు కనిపించలేదు అంటే కరెక్ట్ గా చూడలేదేమో, నేను వాడికి కనిపించలేదు. కానీ అక్కడ ఈ శ్లోకం వినిపించింది వాడికి, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే రైట్ అన్నాడు. అంటే ఇంకా నేను చేసిన పాపాలకి పోయినట్టే కదా ఇంకా నాకు పునర్జన్మ లేదనుకున్నాడు. చాలా ఆనందంగా దిగటం మొదలెచ్చాడు. కొండ చివరి కిందకి దిగితే దంపతులు ఉన్నారు ఇక్కడ ఊపిలో కూలిపోతున్నటువంటి శివుడు. అందరితో అడుగుతున్నట్టే ఆ కిరాతకుండు కూడా అడిగింది, నువ్వు రక్షించు నా ముగ్గు రక్షిస్తానంటే మళ్ళీ ఆడుతుంది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా తక్కువ పని చేసి ఉంటే మాత్రం జాగ్రత్త, ప్రమాదం నా ముగ్గుడికి ప్రమాదమే నీకు ప్రమాదమే ఉంది, నీ మొహంలో ఉంది, నేను శ్రీశైల శిఖరాన్ని చూశాను, ఇంకా నాకేంటి పాపాలు అన్నాడు. లాగేశాడు శివుడు బయట వచ్చాడు, నమ్మకం లే మాత్రం మీద కొన్ని కోట్ల మంది శ్రీశైల శిఖరాన్ని చూసి కింద దిగి వస్తూ ఉంటే వాళ్ళకి ఆ నమ్మకం లేదు, అసలు శ్రద్ధ లేదు. అందుకే శ్రద్ధ అసలు ఆలోచించింది, మీకు ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవాలని, మీరు వింటున్నారా లేకపోతే శ్రద్ధ ఉందా లేదా అని. ఎక్కడా నమ్మకం లేదు ఎవరికి, అందరూ శ్రీశైలం వెళ్తారు వచ్చిస్తున్నారు, శ్రీశైలం వెళ్తారు వస్తున్నారు, మీకు నమ్మకం ఉందా శ్రీశైల శిఖరం చూశాను నేను నాకు ఇంకా పాపాలు పోయాయని నమ్మకం ఉంటే పోతాయి, మీకు ఆ నమ్మకం ఏంటి అంటే గుడ్డిగా నమ్మమంటారా, గాయత్రి మంత్రంలో వాడు గుడ్డిగా నమ్మమంటే ఏమని చెప్తున్నాడు అక్కడ, ఏసన్ని ఎప్పుడు వచ్చాడు, భర్గో దేవస్థని సంస్కృతంలో చెప్పాడు, తెలుగులో చెప్పాలంటే నా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి ఆ దివ్యమైనటువంటి శక్తిని నేను ధారణ చేసుకున్నాను, మీరు అలా ప్రవర్తించండి, అలాగా మీరు అలా ప్రవర్తించకుండా మీరే ఆ సూర్యుడి వల్ల మీరే ప్రవర్తించకుండా మీరు మళ్ళా మామూలు మనుషులాగే ప్రవర్తిస్తే వాల్మీకి రామమంత్రం తీసుకున్నాను నాగరికుల నుంచి తీసుకున్న తర్వాత ఆ క్షణం నుంచి మళ్ళా ఆ తప్పులేమీ చేయలేదు ఆయన. రామమంత్రం తీసుకున్నటువంటి వ్యక్తి ఎంత దీక్షగా జీవించాలో ఎంత జాగ్రత్తగా జీవించాలో అంత జాగ్రత్తగానే జీవించాలి. మన జీవితంలో మార్పులు ఏమీ చేసుకోకుండా మన జీవితాలు మాత్రం మామూలుగానే ఉంటూ ఉండాలి. అక్కడ మాత్రం ఆ శక్తి వచ్చేయాలి అంటే ఎలా వస్తుంది కాదు. అంచేత ఏమని చెప్తున్నా అక్కడ నా అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఆ దివ్యమైనటువంటి శక్తిని ధారణ చేయాలి. చెప్పడం చాలా సులభమే కానీ అలా ఉండగలగటం చాలా కష్టం. సిగరెట్ తాగకూడదు, సిగరెట్ తాగితే ఆరోగ్యం చెడిపోతుంది అని ఒక కంకాళం బొమ్మ వేసి టీవీలో చూపిస్తూ ఉంటాడు, చూసే ఉంటాడు మీరు. కానీ బయట ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయని మీరు చూస్తున్నారు కదా, అంటే మనం ఎంత ధైర్యవంతమో తెలుస్తుంది, అది వేరే విషయం. ధైర్యం కాదు కదా ఇక్కడ కావాల్సింది, అది తప్పు అని తెలిసినా కూడా చెయ్యకూడదు అని తెలిసినా కూడా మనం తప్పు చేసేస్తూ ఉంటాం. అక్కడ కూడా గాయత్రి భక్తులు మిమ్మల్ని ఆలోచించింది, మీరేమీ చేయకండి, మీకు చేయలేదని మాకు తెలుసు ఋషులు చెప్పేదని. అంటే నేనేం చేశాను, మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక, మేము మారలేము మాకు చేత కాదు, ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకో, అంత గొప్ప మంత్రం అది. అందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు, చేసేదంతా కూడా ఎవరు చేస్తారు, ఆసక్తి చేస్తుంది కానీ చేయనివారుగా. నేను మారను అని కంకణం కట్టుకుంటే ఇంకా ఆసక్తి మాత్రం ఏం చేస్తుంది, ఏ శక్తి అయినా ఎవడైనా ఏమీ చేయలేదు. అంచేత ఈ మంత్రోచ్చారణ మనం చేస్తున్నప్పుడు నా యొక్క మనోవాక్కాయ కర్మలలో మనస్సులో వాక్కులో చేతలలో ఎలా ఉండాలి, ఆ దివ్యమైనటువంటి శక్తి, ఆ గాయత్రి మంత్రం యొక్క శక్తి, ఆ సూర్యుడు యొక్క శక్తి ఎలా ఉండాలి. సూర్యుడు యొక్క శక్తి, వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా మురిక్కాలైనా పంటలు పండుతున్నా బంగారమైనా ఇత్తడి అయినా సిమెంట్ అయినా ఎటువంటి పదార్థమైన ఒకేలాగా పడతాడు. ఇంగ్లాండ్ లో అయినా అలాగే కిరణాలు వస్తాయి, సూర్యుడు యొక్క కిరణాలు. నంబూరులోను సూర్యుడు యొక్క కిరణాలు అలాగే వస్తాయి. ఢిల్లీలో పివి నరసింహరావు గారి ఇంట్లో కూడా అదే సూర్యుడు యొక్క కిరణాలు వస్తాయి. శాంతికుంజ హరిద్వార్ లో అఖండ గాయత్రి మంత్రం జపం జరుగుతున్న స్థలంలో కూడా సూర్యుడు యొక్క కిరణాలు ఒకేలాగా వస్తాయి. మీకు ఎంత సూర్యకిరణాలు వస్తున్నాయో అంతే సూర్యకిరణాలు అట్లా కూడా వస్తూ ఉంటాయి. మరి మనం అలా ప్రవర్తిస్తున్నామో అందరితోనూ అందరితోనూ ఆ సమానమైనటువంటి దృష్టి కలిగి ఉండి శత్రువులైనా మిత్రులైనా అందరినీ ఒకేలాగా చూడగలిగేటటువంటి మనస్సుకి స్థితి మీరు తెచ్చుకోగలిగితే తెచ్చుకోలేము, అంత సులభంగా రావు ఆ మానసిక స్థితి. అందుకనే మంత్రంలో ఏమడుగుతున్నాం మళ్ళా, మా బుద్ధులను సన్మార్గం వైపు నువ్వు ప్రేరేపించాలి, నువ్వు చేయించాలి, నేను చేయలేదు. అందుకే అందరికీ ఏం చెప్తా ఉంటాను నేను, మేము చేయలేకపోతున్నాం మాస్టారు, మాకు చేత కావటం లేదు మాస్టారు, మీరు ఏం చేయకుండా చేసుకుంటూ ఉండండి, గాయత్రి మంత్రాన్ని చేసుకుంటూ ఉండండి, అదే తీసుకెళ్తుంది మిమ్మల్ని. మా యొక్క బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుచున్నది అధిష్ఠుద్ధి ప్రేరేపణ. మీకు మీరే మానక్కలేదు, కానీ ఇది కూడా ఏమో అంటే ఆ గాయత్రి మంత్రాన్ని మేము 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా చేసుకోలేము అంటే ఇంకేం చేయాలి? వంట అంతా ఉండి రెడీగా అమర్చి పెట్టి మేము తినలేము, ఇంక చేయగలిగేది ఏమి? అది గాయత్రి మంత్రం గొప్పతనం. అంత సులభమైనటువంటి మంత్రాన్ని ఎంత భయంకరంగా వర్ణిస్తున్నారో శాస్త్రజ్ఞులు పండితులు మీరు చూసుకుంటున్నారు కదా. ఎందుకు కాకుండా అంత సులభమైంది అని తెలిసి కూడా దేవుడు డైరెక్ట్ గా ప్రత్యక్షం అవుతున్నాడు. మీలో మార్పు మీరు చేసుకోకలేదనే చేస్తాడు. మరి మీరేం చేయాలి? ఈ కోరిక కోరుకోండి, మనసారా కోరుకోండి. చేస్తున్నప్పుడు నేను మారాలి, మారాలి అనేది నాకు చేత కాదు, నువ్వే చేయాలి కూడా. దివ్యం దదామితే బుద్ధి, భగవద్గీతలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు నేనే, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే. అంటే గాయత్రి జపం ఎవరు? శ్రీకృష్ణుడే. అప్పుడు ఏం చెప్తాడు 10వ అధ్యాయంలో మళ్ళా, మీ అంతట మీ మనస్సులు మారవు, మీ బుద్ధులు మారవు, నేను మారుస్తాను. దివ్యం దదాని బుద్ధి, ఆ బుద్ధి కూడా నేనే ఇస్తాను మీకు. మీరే ప్రయత్నించక్కర్లేదు, నేను మారిపోవాలి. కానీ మీరు చేయాల్సింది ఏంటి? ఈ మంత్ర జపం మాత్రం మీరు చేసుకుంటూ ఉండాలి. అంత సులభమైనటువంటి మార్గము ఇంకా ఇతర మంత్రాలు ఎక్కడుంది? ఇంకో మంత్రం చూపించండి, ఇలాంటి సులభమైనటువంటి మంత్రం ఎక్కడైనా ఉంటే ప్రపంచంలో ఆ మంత్రాది దేవత మీకు ప్రత్యక్షంగా ఉంది. ఆ మంత్రాది దేవతే బాధ్యత తీసుకుంటుంది. ఏం బాధ్యత తీసుకుంటుంది? మిమ్మల్ని మంచి మార్గంలో ప్రేరణ చేసేటటువంటి బాధ్యత నాదే. కానీ మీరు ఇంకా చేయాల్సింది ఏముంది? కనీసం ఆ జపం చేసుకోలేదు. అది నేను చేయలేదు అంటే ఇంకా అంతకంటే సులభమైనటువంటి మార్గం ఏదైనా ఉందా ఎక్కడైనా ప్రపంచంలో? దొరకదు మీకు ఎక్కడ. ఇచ్చేత ఎల్లసంధి పురస్కరణ 5 సార్లు చేయటం ఈ ఉద్దేశంతో అర్థం చేసుకుని చేయండి. మీరు గమనించుకుంటూ ఉండండి, మీ జీవితాల్లో మార్పులు ఎలా వస్తాయో ఖచ్చితంగా మారుతారు. గమనించకపోతే మార్పు రాదు. ఎందుకు ఆ మార్పు రాదు అని చెప్తాను అంటే, మా కాలేజీలో కొత్తగా చెట్లు నాటారు 2 ఎకరాలు. మా కాలేజీ చూశారు కదా, టీజీపీఎస్ పెద్ద దూరం కాదు, ఒక 200 అడుగులు వేస్తే కాలేజీ లోపలికి వెళ్ళిపోతాం. 2 ఎకరాలు చెట్లు నాటారు. ఒకసారి లోపలికి వెళ్ళగానే మా స్నేహితుడు ఒక అడిగాడు, రామకృష్ణ కొత్తగా చెట్లు నాటారు కదా, ఎన్ని చెట్లు నాటారు? రోజు అక్కడి నుంచి వెళ్తున్నా నేను, 3 ఏళ్ళు అయింది ఆ చెట్లు నాటి. ఇతడు కూడా చాలా సార్లు వచ్చాడు. నువ్వు చెప్పగలవు ఎన్ని చెట్లు నాటారు? రోజు కళ్ళారా చూస్తున్నావు, రోజు ఆ కళ్ళారా ఆ సూర్యుడిని చూస్తున్నావు, ఆ శక్తి మనకి రాదు. విచేత గమనించటం లేదు కనుక. ఇవాళ నేను చెప్పాను కదా, ఆయన మా కాలేజీకి వస్తే చెట్లు లెక్క పెడతాడు గ్యారంటీగా. ఈయన చెట్లు లెక్క పెడతాడు, రేపు నేను అడిగినప్పుడు చెప్పేస్తాడు, ఇటువైపు 12 చెట్లు ఉన్నాయి, అటువైపు 6 చెట్లు ఉన్నాయి. ఇంచేత తెలిసింది 12 6 చెట్లు ఉన్నాయి. మరి 3 ఏళ్ల నుంచి అక్కడ వెళ్తున్నాను, తెలియలే. ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఆ సూర్యుడు కిరణాలు అలాగే వస్తున్నాయి. మనకు ఉపయోగించుకోవడం చేత కావటం లేదు. ఉపయోగించుకోవటం ఎలా? ఇది ఒక్కటి ఆ తెలుగులో చెప్పిన భావాన్ని మీరు అర్థం చేసుకుంటూ రోజుకు 1/2 గంట సేపు ఇది మీరందరూ కలిసి చేస్తూ ఉంటే ఆ శక్తి కిందకి దిగుతుంది కనుక తిని శక్తి పీఠము అన్నాం. 5 సార్లు చేద్దాం ఆ పెద్దాం. ఈ భావన చేసుకోండి, కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని గమనించండి. అందుకు ఇది చెప్పేది, మీ మనసు ఎక్కడికో పంపించకండి. ఇంట్లో ఏమవుతుంది, అక్కడే అవుతుంది, జరిగేవేమో జరుగుతూనే ఉంటాయి. ఈ 5 నిమిషాల్లో ఏమో అయిపోదు. కానీ ఈ 5 నిమిషాల్లో మీరు జాగ్రత్తగా నేను చెప్పింది విని ఆ గాయత్రి మంత్రం యొక్క శక్తితో మీ సంబంధాన్ని పెట్టుకోగలిగితే, ఆ సంబంధాన్ని పెట్టుకోవటమే ఉపాసన అంటే దగ్గరగా కూర్చోటం, కళ్ళు మూసుకోండి. సూర్యుడు ఆ మంత్రాల దేవత ప్రత్యక్షంగా మన ముందు ఉన్నాడు. ఏది ప్రత్యక్షం చేసుకోకర్లే, ఎదురుగా ఆ సూర్యుని ఊహించుకోండి. ఆ సూర్యుడిని ఊహించుకున్న తర్వాత ఆ సూర్యుడు నాలుగు ఎటువంటి మార్పు కావాలి అనుకుంటున్నామో చూడండి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. ప్రధానంగా ఏం చేస్తున్నావు గాయత్రి మంత్రంలో, ఇది గమనించుకోండి. మీరు ఎక్కడ మీ వాక్కులో మార్పు రావాలి, మీ కర్మలలో మార్పు రావాలి, మీ మనస్సులో మార్పు రావాలి. మీరేం చేయకండి, గమనించండి వస్తుందో లేదో. ఇందాక నేను చెప్పాను ఆ చెట్లు అక్కడ ఉన్నాయి, నేను గమనించలే. ఎన్ని చెట్లు ఉన్నాయో నాకు తెలియదు, నాలో మార్పు వచ్చిందో లేదో ఏం తెలుస్తుంది. అలాగా మీరు గాయత్రి మంత్రాన్ని ఒక అరగంట సేపు చేసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చి రోజల్లా మీరు చూసుకుంటూ ఉండండి, మీ మనస్సులో మార్పు వచ్చిందా, మీ వాక్కులో మార్పు వచ్చిందా, మీ చేతల్లో మార్పు వచ్చిందా. వచ్చింది, ఇందుకు వచ్చింది మాస్టారు నేను మారలేదు అని మీరు చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఇన్నాళ్ళు మీరు అదే మనిషి సడన్ గా నా దగ్గరికి వచ్చి గాయత్రి మంత్రం మొదలెట్టాక నేను మారలేదు అంటున్నారు అంటే ఏం చేశారు? మీరు గమనించడం మొదలెట్టారు, చూసుకుంటున్నారు మీరు మారారో లేదో. అదే గాయత్రి మంత్రం అంటే, అంతకంటే ఇంకేంటే. అంచేత ఆ గమనించుకోవటం నేర్చుకోండి, మనస్సుని వాక్కుని కర్మని. నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుచున్నది. ఇదే విధంగా గాయత్రి మంత్రాన్ని చేసుకోండి. భారత ఏమవుతాం? ఖచ్చితంగా భారతం ఎవరికోసం మారుతాం? కానీ చేసుకోవాలి, చేసుకోకుండా మారదు.
ఒకసారి మీ ప్రెషర్ కుక్కర్ లో బంగారం దుంపలు పెడతారు కొన్ని ఉడకం, అప్పుడు మళ్ళా ఏం చేస్తాం మనం? ఆ ఉడకని ముక్కల్ని ప్రెషర్ కుక్కర్ లో మళ్ళా పెడతాం. అలాగే ఒకసారి తొందరగా మార్పు రావచ్చు, ఒకసారి ఆలస్యంగా మార్పు రావచ్చు, కానీ మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంకేత భగవత్ శక్తి ముందు మానవ శక్తి ఎందుకు పనికిరాదు? ఆ భగవత్ శక్తిని మీరు అడుగుతున్నారు, నన్ను ప్రేరేపించు, మంచి మార్గంలో పెట్టు అని. మార్చక ఏం చేస్తాడు? పాపం వినకుండా ఉండటానిక రోజు ఉదయిస్తున్నాడు. ఆయన ఎక్కడ తప్పించుకుంటాడు? ప్రత్యక్షం అయ్యే ఉన్నాడు. ఇంకేత ఇంత గొప్ప అవకాశాలు, ఇంత గొప్ప మంత్రాన్ని మీ దగ్గరికి వచ్చి అందించబడుతున్నప్పుడు దాన్ని మిస్ చేసుకోవాలి. ప్రతిరోజు అరగంట సేపు పక్కన మాకు టైం లేదు అంటే నేను ఒకటే అడుగుతాను, మీకు 3 గంటలు తెలుగు సినిమా చూడటానికి టైం ఉన్నప్పుడు అరగంట సేపు ఈ మహామంత్రాన్ని తీసుకోవడానికి టైం లేదు అంటే నేను చెప్పగలిగేది ఇంకేం లేదంటే, ప్రతిరోజు ఈ టీవీలో 9 గంటలకి మీరేం ఆపరాపడకండి, అది నేను చూస్తాను కలిగే నాకు తెలుస్తుంది. అంచేత సినిమాలు చూడదు అంటే నేను దాంతో పాటు ఇది కూడా చేసుకోండి. ఒక అరగంట సేపు నాకు టైం లేదు అంటారు, నేను మంచి మార్గంలో వెళ్ళాలి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటానికి నాకు టైం లేదు అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఎందుకు లేదు అంటే ప్రతి దానికి టైం ఉన్నప్పుడు దీనికి టైం లేదు అనేటటువంటిది కేవలం మన బద్ధకం. ఆ బద్ధకాన్ని ఈనాటిని చేయగా వదిలించు, కలిసి చేయగలిగినప్పుడు చాలా మంచిది. ఇంతమంది శక్తులు ఒకే చోట చేస్తాయి, కలిసి చేస్తే వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే అక్కడ కొవ్వొత్తు ఉంటుంది, ఇక్కడ కొవ్వొత్తు ఉంటుంది, వీడి కొవ్వొత్తు ఉంటుంది, వాడి కొవ్వొత్తు వాడిది, 2 కొవ్వొత్తులు తెచ్చి ఇక్కడ పెట్టాం, ఆ 2 కొవ్వొత్తులు వెలుగు ఇద్దరికి వస్తుంది. వీడి కొవ్వొత్తు వెలుగు వీడికి రావటం, వీడి కొవ్వొత్తు వెలుగు వీడికి రావటం ఉండదు కదా, ఇద్దరికి వస్తున్నారు వెలుగు. అలాగే 10 మంది 10 కొవ్వొత్తులు ఇక్కడ తెచ్చి పెడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొవ్వొత్తి తెచ్చి పెట్టినప్పటికీ కూడా వెలుగుతున్న కొవ్వొత్తి, మళ్ళీ వెలగని కొవ్వొత్తి తెచ్చి పెడితే వెలుగు రాదు. అంచేత వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి వెలగటువంటి నా ఉద్దేశం ఏంటంటే మంత్రం చేయాలి అని కోరికున్న వ్యక్తులని. ఆ 10 కొవ్వొత్తులు తెచ్చి ఇక్కడ పెడితే 10 మందికి కూడా 10 కొవ్వొత్తులు వెలుగు వస్తుంది, కనుక కలిసి చేసుకోండి అనేది. కలిసి చేసుకుంటే ఇంకో లాభం కూడా ఉంది. ఇలాంటి వాతావరణంలో ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి అంటే ఏదో చిన్న చిన్న అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి ఆ టైం అప్పుడే, కానీ అందరం ఒక చోట కలిసి చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో అడ్డంకులు వచ్చినా కూడా మనం పట్టించుకోం. ఒకళ్ళే కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే, పిల్లలు అలర్ట్ చేస్తూ ఉంటే ఏం చేస్తాం మనం? లేచి పిల్లల్ని చూసుకుంటాం. కానీ 10 మంది కూర్చుని ఎప్పుడైతే మనం జపం చేసుకుంటున్నాం, పిల్లలు అల్లరి బాగానే జరుగుతుంది, మన సాధన బాగానే జరుగుతుంది. కారణం ఏంటి? కలిసి చేస్తాం. అధిష్టాన దేవత వినాయకుడు కనుక ఆయన అనుగ్రహం వల్ల మన శిశువు మేధావి అవ్వాలి అనే భావనతో నాతో పాటు మనతో చెప్పండి. రాసుకోండి, వాళ్ళ ఇష్టం అనేది అసలైందుకు అయితే నీకు ఇది కర్మకాండే. గృహప్రవేశం అంటాము, గృహప్రవేశానికి ముందు మీరు ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళి చూస్తారో మీకు గుర్తుందా? దగ్గర నుంచి శంకుస్థాపన దగ్గర ఇంట్లో పూర్తి రంగులు వేసే వరకు మీరు రోజు ఇంట్లోకి వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. గృహప్రవేశం ముహూర్తం పెట్టుకుంటాం, అలాగే వాడు అక్షరాభ్యాసం అయిపోయింది కరెక్ట్ ముహూర్తానికి. ఇదేంటి కర్మకాండ? అది మనం చేసుకునేది. పిల్లలు ఎవరేంటి దగ్గర? ఓం నాతో చెప్పండి. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే. చిన్న ముఖ్యమండి, పెద్ద తీసి చెప్పుడు తిన్నా పర్వాలేదు. తల్లిదండ్రులు మనస్సులో వినాయకుడిని పూజించి మా శిశువుకి తన విద్యాభ్యాసంలో ఏ విధమైనటువంటి అవరోధాలు రాకుండా చూడు తండ్రి అని ప్రార్థన చేసి అక్షింతలు ప్రయత్నం ఇస్తారు. ప్రయత్నం వేసిస్తే మంచిది. అస్తమానం చేసి వెళ్తారు. అర్థమైంది కదా? అక్కడ ఏ విఘ్నాలు రాకుండా వాళ్ళకి బాధ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. దాని తర్వాత సరస్వతి దేవి పూజ, మళ్ళా అక్షింతలు ఇవ్వండి. పాపకాన సరస్వతి
సరస్వతి
వాజేభిర్
వాజినీవతి యజ్ఞం విష్ణు ధియావసు ఓం సరస్వత్యై నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి సరస్వతీదేవి ఆ వీణాపాణి సరస్వతీదేవిని ఊహించుకుని నా శిశువుకి ధారణాశక్తి అభివృద్ధి విద్య మీద అభిరుచి చాలా పెరగాలి అని కోరుకుని ప్రయత్నిస్తున్నాను. దీపయజ్ఞం అనేటువంటి యజ్ఞం చేస్తూ ఉంటాం మనం. ఐదు ఆహుతులు వేస్తాము. ఇక్కడ దీపాలు అక్కడ వెళ్తుంది కదా, అక్కడ నుంచి ఏమన్నా వెళ్ళేస్తే కష్టం. ఆ యజ్ఞం చేద్దాం మనం. యజ్ఞం చేయడం అంటే ఇలాగా చేశాను కదా, మనకి నీరు జలము అగ్ని వీటిని ఉపయోగించుకోవడం. చేత కళ్ళు మూసుకుని ఉమ్మగా చెప్పిన ఆ సీతా దేవతని, ఆ గాయత్రి మంత్రాది దేవతని మన శిష్యుడికి మంచి విద్యాబుద్ధులు ఈ స్వామి అనే ప్రార్థనతో ఐదు ఆరుకు వేద్దాం. ప్రతిరోజు 15 నిమిషాల పాటు గాయత్రి మంత్రం చేసుకోవటమే అక్షరాభ్యాసం చేయించినందుకు మీ నుంచి నేను కోరుకునేది అది కలిసి చేయాలి సహకారం. ఎప్పుడు టైము అందుకారమైనా నాకు అభ్యంతరం లేదు, గాయత్రి మంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కలిసి చేయండి. కలిసి చేస్తున్నప్పుడు ఈ భావన ఉంచుకోండి, నా శిశువుకి అద్భుతమైనటువంటి మేధస్ రావాలి, అద్భుతమైనటువంటి శక్తి రావాలి, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం రావాలి అని కోరుకుంటూ చేయండి. అదొక్కటి మీరు చేస్తే
ఇంకేంటి అలాంటి లక్షలు లక్షలు తీసుకుంటే మన భారతదేశం హలో
భూవాదేవాదే